Today, as now you can tell me.
దేవునికి స్తోత్రం. మరి దేవుని యొక్క ఉద్గాతం అయిపోయింది. మనం అంశంలోకి వస్తున్నాం. ఇక్కడ నుంచి మీరు కొంచెం మరి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కుండీల్లో ఉన్న మొక్కలు ఎదగవు, షోకే. ఎదుగుదా అంటే ఇంట్రెస్ట్ లేకుండా ఉన్నవాళ్ళు నాకు చాలామంది తెలుసు. ఆంధ్రప్రదేశ్లో, లండన్లో తెలియదు. ఆంధ్రప్రదేశ్లో చాలామందిని చూశాను నేను. ప్రజలకి లోతైన విషయాలు తెలుసుకోవటం ఇంట్రెస్ట్ ఉండదు. వాళ్ళు చేసింది మాత్రం, అడిగింది మాత్రం వెంటనే జవాబు రావాలి. లోతుకి వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడి ఉద్దేశం లోతుకి వెళ్ళాలని. ఎల్కేజీలో చాలామంది పిల్లలు ఉంటారు, 5వ తరగతి కదా ఫిల్టర్ అయిపోతారు, 10వ తరగతి కొంతమంది ఫిల్టర్ అయిపోతారు, ఇంటర్మీడియట్ కొంతమంది ఫిల్టర్ అయిపోతారు, డిగ్రీ కొంతమంది ఫిల్టర్ అయిపోతారు, లాస్ట్కి ఎంతమంది ఉంటారు పీజీకి? చాలా తక్కువ మంది ఉంటారు. ఆత్మీయ జీవితం కూడా అలాగే ఉంది. సో మనం ఏ తరగతిలో ఉన్నాం అనేది మీ యొక్క ఆత్మీయ లోతును బట్టి ఆధారపడింది. ఒకటి మాత్రం నేను చెబుతాను, యేసుప్రభు చెప్పిన విషయం, శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కానియలా. అంటే ఎక్కువ లోతైన అనుభవం లేకపోతే మీ పరలోకమే లేదన్నట్టు. సో నా ఉద్దేశం ప్రకారం 5వ తరగతి 10వ తరగతి ఇంటర్మీడియట్ వీళ్ళకి పరలోకం లేదనుకుంటాను నేను. దయచేసి మా మీరు ఈ దేశంలో ఉన్నప్పుడు కూడా లోతైన స్పిరిచువాలిటీని ఖచ్చితంగా మెయింటైన్ చేయాలని నేను కోరుతున్నాను. లోతైన అనుభవం, లోతైన ఆసక్తి. మరి ఆ విధంగా మీరు లోతుకి వెళ్ళాలంటే ఏం చేయాలో నేను ఈ 3 రోజుల్లో నేను మీతో మాట్లాడతాను. మరి ఒకసారి నేను మీటింగ్కి వెళ్తే ఒక ఆమె వచ్చింది, ప్రార్థన చేయమని. ప్రార్థన చేయమని దేనికోసం చేయాలమ్మా అని అడిగాను. మా అమ్మాయి 10వ తరగతి రాసిందయ్యా, పాస్ అయ్యేటట్టు ప్రార్థన చేయమని. ప్రార్థన చేసి, ప్రభువా మీ కృప చొప్పున ఈ అమ్మాయి 10వ తరగతి పరీక్షలు రాసిందయ్యా, పరీక్షల్లో పాస్ అయ్యేటట్టు సహాయం చేయమని ప్రార్థన చేసి. మళ్ళీ ఏమంటుంది, వీళ్ళ నాన్న కోసం కూడా ప్రార్థన చేయమని. దేనికమ్మా అన్న, ఆయన కూడా 10వ తరగతి రాసాడయ్యా, ఆయన కూడా పాస్ చేయని ప్రార్థన చేయ. సో లోతు లేదు అనుభవాలంటే అదనమాట. ఆమెకి పెళ్ళి, ఆయనకి పెళ్ళి అయ్యేటప్పుడు 10వ తరగతే, పిల్ల పుట్టినప్పుడు 10వ తరగతే. పిల్ల 10వ తరగతికి వచ్చినా ఎదుగుదల లేని జీవితం. సీనియారిటీ ఉండొచ్చు అండి, స్పిరిచువాలిటీ లేనందువల్ల ఉపయోగం లేదు. కాబట్టి మరి ఈ విషయాలు మీరు తెలుసుకుని నేను ఇప్పుడు ఇక మన లోతుకి వెళ్తాం ప్రారంభిస్తున్నాను. చాలా లోతైన విషయాలు ఇవి నేను చెప్పేది. దేవుని దగ్గర నుంచి బలం తీసుకోవటం అనుకున్నంత తేలిక పని కాదు. మరి ఇందాక నేను చెప్పిన విషయాల్లో బలాన్ని ఎలా చూపించాలి? ప్రార్థన ద్వారా చూపించాలి. మరి బలం ఎలా వస్తుంది? దేవుని బలము మనం అనుభవించాలంటే 3 పద్ధతులు ఉన్నాయి బైబిల్లో. 3 విషయాలు. ఈ 3 విషయాలు ఈ 3 రోజులు నేను మీతో చెబుతా. చిన్న చిన్న విషయాలు కాదవి, చాలా పెద్ద విషయాలు. దేవుని బలం రావటానికి 3 కారణాలు బైబిల్లో ఉన్నాయి. మరి దేవుని బలం ఎలా వచ్చిద్దో మరి చెబుతాను. చాలా ఇంపార్టెంట్ టాపిక్. మరి సార్ చెప్పినప్పుడు కూడా నాకు బలము అనే మాట చాలా ఇష్టం బైబిల్లో. దేవుని బిడ్డలారా, మరి మొట్టమొదటి విషయం, దేవుని బలము మనకు ఎలా వస్తుంది? ఆదికాండము 26:12 చదవాలని కోరుతున్నాను. ఆదికాండము 26:12. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 అంతలు ఫలము పొందాను. ఏమండి, ఆంధ్రప్రదేశ్లో టీవీలో రేడియోలో అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు, గోదావరి డిఐపీ అనేవాడండి, అధికమైన దిగుబడులు పొందండి అని. ఇస్సాకు నూరంతరం రిజల్ట్ పొందాడు. కారణం ఏంటి? ఒక రీజన్, కారణం రాయబడింది. చదవండి అమ్మ తర్వాత.
యెహోవా
అతనిని
ఆశీర్వదించను
గనుక ఆ మనుషుడు గొప్పవాడే. ఇస్సాకు ఆశీర్వదించబడిన వాడు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇస్సాకు ఆశీర్వదించబడిన వాడు. ఇప్పుడు 16 వచనం చదవండి. అదే 26:16.
అభిమేలకు, నీవు మాకంటే బహుబలము గలవాడు.
చూడండి, నీవు మాకంటే బహుబలము ఎలా వచ్చింది ఆయనకి? బహుబలము రావాలంటే మొట్టమొదటి విషయం ఆశీర్వదించబడాలి. ఒక వ్యక్తి దేవుని బలము కలిగిన వాడు, దేవుని బలము కలిగిన వాడు, దేవుని బలం అనుభవించే విధానం ఏంటి అంటే ఆశీర్వదించబడటం. ఈ ఆశీర్వాదం అనేది చాలా ప్రాముఖ్యం అండి. బైబిల్లో దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించాడు, దేవుడు ఒక వ్యక్తిని ఎక్కువగా ఆశీర్వదించాడు అండి. బైబిల్లో ఎక్కువగా ఆశీర్వదించటం, ఆశీర్వదించడం వేరు, ఎక్కువగా ఆశీర్వదించడం వేరు. ఆశీర్వాదానికి ఎక్కువ ఆశీర్వాదానికి తేడా ఏంటి? మరి బైబిల్లో 8,000 ఆశీర్వాదాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. నేను చూశాను బైబిల్లో 8,000 ఆశీర్వాదాలు. ఒక ఆశీర్వాదం పవర్ ఎంత? ట్యూబ్ లైట్ పవర్ వేరు, హాలోజన్ లైట్ పవర్ వేరు, బెడ్ లైట్ పవర్ వేరు. ఆశీర్వాదం పవర్ ఎంత? ఒక ఆశీర్వాదం మన లైఫ్లో ఏం చేస్తుంది? నేను ఎందుకు ఆశీర్వదించబడాలి? చాలామంది ప్రార్థన చేస్తారు, ప్రభు నన్ను ఆశీర్వదించాడు. అసలు ఆశీర్వాదం ఏం ఎలా పనిచేసిందో వాళ్ళకి తెలియదు. ఊరికి అందరూ అంటున్నారు నన్ను ఆశీర్వదించు ప్రభు. 5 రొట్లు 2 చేపలు ఎంతమంది పెట్టాలండి? కొంచెం మీరు కూడా మాట్లాడితే బాగుండేది. 5,000 మంది కదా, చేతిలో అమౌంట్ తక్కువ, బయట ప్రాబ్లం ఎక్కువ. ఈరోజు ప్రపంచం అంతా ఇదే అనుభవం ఎదుర్కొంటుంది. చేతులు 5 రెట్లు 2 చేపలే, బట్ బయట చెత్త పెద్ద ప్రాబ్లం. యేసు ప్రభు ఏం చేశాడు? వాటిని ఆశీర్వదించాడు. ఒక ఆశీర్వాదం ఒక సమస్యను తొలగించాడు. అక్కడ ఏం జరిగింది? ఒక ఆశీర్వాదం ఒక సమస్యను తొలగించాడు. చాలామంది నాకు రోజుకు కనీసం ఆఫీస్ 200 ఫోన్లు వస్తాయి రోజుకి. ఫోన్లు చేసి ఉత్తరాలు రాస్తాం పర్సనల్గా. ఏమంటారంటే, ప్రజలు నేను చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటానండి. అసలు మీరు ఎప్పుడైనా ఆలోచించారా, మనిషి లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనిషి జీవితంలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఓ చెబుతారు లిస్ట్ చాలా ఉండే. ఏమి లేదు, చాలా 5 5 ప్రాబ్లమ్సే మనిషి దేవుడు పెట్టాడు. 5 ప్రాబ్లమ్స్ మొట్టమొదటి చెబుతాను. 6 చెప్పండి, మా మంచి గిఫ్ట్ ఇస్తాం మీకు. మొట్టమొదటి ప్రాబ్లం ఫైనాన్షియల్ ప్రాబ్లం, డబ్బు సంబంధించిన ఇందులోకి వచ్చేస్తాయి. 2 ప్రాబ్లం వయసు పెరిగే కొద్దీ శరీరంలో మార్పులు వస్తాయి, కాబట్టి హెల్త్ ప్రాబ్లం, అనారోగ్య సమస్య. 3 దేవుడు మనకు ఆలోచన విధానం ఇచ్చాడు, కాబట్టి మానసిక సమస్య. 4 మనకు ఒక సమాజాన్ని ఇచ్చాడు, సామాజిక సమస్య. 5 మనకు ఒక ఫ్యామిలీని ఇచ్చాడు, ఫ్యామిలీ సమస్య. ఇంకెవరు ఉన్నాయండి? సాతాను, సాతాను ఈ 5 లేదో పెట్టింది. అప్పవాళ్ళు ఏం చేస్తాడు? 5 లేదో పెడతా ఉంటాడు. ఓకే, వెరీ గుడ్. ఓకే, ఒక సమస్య, ఒక ఆశీర్వాదం ఒక సమస్యను తొలగిస్తే 5 సమస్యలు పోవాలండి. ఎన్ని ఆశీర్వాదాలు ఉండాలండి? 5 సమస్యలు పోవాలండి. ఎన్ని ఆశీర్వాదం ఉండాలి? 5. నేను మీ అందరూ చెబుతున్నాను, ఖచ్చితంగా మీరు 5 కంటే 5 ఆశీర్వాదాలు అనుభవించారని అనే విషయం మీకు అర్థం కావాలి. బాగా గుర్తుపెట్టుకోండి, బైబిల్లో 8,000 ఆశీర్వాదాలు దేవుడు పెట్టాడు. ఎన్ని ఆశీర్వాదాలండి? 8,000 ఆశీర్వాదాలండి. ఒక్క ఆశీర్వాదం అనుభవించడానికి యాకోబు రాత్రి అంతా ప్రార్థన చేస్తే కదా, ఉన్నా చేసినా ఒక్క ఆశీర్వాదం అనుభవించడానికి దేవుడు ఒక రాత్రి అంతా ప్రార్థన చేస్తే 8,000 ఆశీర్వాదాలు అనుభవించాలంటే ఎన్ని రాత్రులు సరిపోతాయండి మనకి? 8,000 రాత్రులు ఎంత తెలుసా? దాదాపు 25 సంవత్సరాలు. 8,000 ఆశీర్వాదాలు అనుభవించడానికి వామ్ము ఎంతకంటే. నేను ఎప్పుడు కూడా సూక్ష్మం ఏదన్నా ఆప్షన్ ఏదన్నా ఉందని చూస్తూ ఉంటాను బైబిల్లో. అద్భుతమైనది, చాలా ఇంపార్టెంట్ విషయం అందుకే చెబుతున్నాను. నన్ను ఎంతో నాకు హ్యాపీనెస్ ఇచ్చిన విషయం అనమాట. 8,000 ఆశీర్వాదాలని దేవుడు 3 రకాల పనులు చేస్తే ఒకేసారి ఇచ్చాడు వాళ్ళకి. గొప్ప విషయం కదండి అది. అది మీకు చెబుతాను ఇప్పుడు, ఈ 3 మీకు చెబుతాను.
ఈ బైబిల్లో ఒకేసారి ఎనిమిది వేల ఆశీర్వాదాలు వచ్చే సిస్టమ్ ఈ మూడే, ఇక్కడ రెండో ఇక్కడ ఇంకొక సిస్టమ్ లేదు. కాబట్టి మీరు ఆశీర్వదించబడాలంటే ఖచ్చితంగా ఈ మూడు విషయాలు మీరు చేయాలి. ఎనిమిది వేల ఆశీర్వాదాలు అంటే మామూలు విషయం కాదండి. ఆశీర్వాదం అనేది కిరణ షాపులో దొరికేది కాదు, హరకల ఆశీర్వాదం గట్టే అంటాను. బైబిల్లో నీవు దేవుని మందిరానికి పోకున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమంది కదండి. నేను అడుగుతున్నాను, ఎందుకు చూసుకోవాలండి జాగ్రత్తగా? అని రాళ్ళు ఉంటాయా, రప్పలు ఉంటాయా, బొళ్ళు ఉంటాయా? దేవుని మందిరంలో జాగ్రత్తగా ఎందుకు ఉండాలంటే, దేవుని మందిరంలో రెండు ఉంటాయి, ఒకటి ఆశీర్వాదం ఉంటుంది, రెండు షాప్ ఉంటుంది. ఆశీర్వాదం ఉంటుంది, షాప్. దేవుని మందిరంలోకి వచ్చి షాపని తీసుకెళ్ళి ఉన్నారు బైబిల్లో. దేవుని సన్నిధిలోకి వచ్చారు వాళ్ళు, కానీ ఏం తీసుకెళ్లారు? షాపని తీసుకెళ్లారు. ఆశీర్వాదం ఎంత ఆనందాన్ని కలుగు చేస్తుందో, షాపని షాపం కూడా అంత బాధ కలుగు చేస్తుందండి. ఈ షాపం గురించి కూడా నేను మీతో మాట్లాడతాను. కాబట్టి ఈరోజంతా ఈ విషయం సరిపోతుంది. ఎందుకంటే మరి ఎనిమిది వేల ఆశీర్వాదాలు రావాలంటే బైబిల్లో దేవుడు మూడు పద్ధతులు పెట్టాడు. ఈ మూడు పద్ధతులు ఈరోజు ఇప్పుడు ఫస్ట్ సెక్షన్లో ఉంటే మధ్యాహ్నం ఉంటే సాయంకాలం ఉంటాయి. ఇప్పుడు ఒక పార్ట్ అయిపోయింది, ఇంకా మరి రేపు ఇంకోటి ఎల్లుండి ఒకటి. కాబట్టి చాలా ఏ సెక్షన్ కూడా మీరు మిస్కోవద్దు, దేని కూడా మీరు అనాలోచితంగా తీసుకోవద్దు. దేవుని బిడ్డలారా, దేవుడు ఆశీర్వాదం ద్వారా మూడు రకాల ఆశీర్వాదాలు ఎవరికి ఇచ్చాడు బైబిల్. ఒక్క పని చేస్తే ఆశీర్వాదాలు అన్నీ ఇచ్చేస్తానన్నాడు బైబిల్. ఒక పని చేస్తే ఆశీర్వాదాలన్నీ ఎలా ఇచ్చాడు? మూడు పద్ధతులు. మొట్టమొదటి ద్వితీయోపదేశకాండం 28 అధ్యాయం మొదటి రెండు వచ్చిన ద్వితీయోపదేశకాండం 28 అధ్యాయం మొదటి రెండు వచ్చిన నీవు నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా విని నేను మాట విని ఎడలా చూసారా ఏంది అన్నాడా? ఈ దీవెనలన్నీ మాట విని ఎడలా, ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించు. ఎంత అద్భుతమైన మాట! మొట్టమొదటి విషయం దేవుడు చెప్పింది చేయటం. విధేయత, విధేయత 8000 ఆశీర్వాదాలు అనుభవించినట్టు చేస్తుందండి. సో ఫస్ట్ ఒక్కసారి ఆలోచించాలి, దేవునికి విధేయత చూపుతున్నావా, దేవునికి లోబడుతున్నావా, దేవుడు చెప్పింది చేస్తున్నావా. విధేయత, ఒక విధేయత రిజల్ట్ ఏంటంటే 8000 ఆశీర్వాదం రావడం. ఎప్పుడైతే ఆశీర్వాదాలు అనుభవిస్తామో అప్పుడు మహాబలం వచ్చిందని బైబిల్ చెప్తుంది. ఒక అభిమేలేకు అంటున్నాడు ఇస్సాకుతో, నీవు మాకంటే బహుబలం కలిగిన వాడు. సరే, దేవుని బలం ఎలా వచ్చింది? ఆశీర్వాదం అధికంగా ఆశీర్వదించబడడం ద్వారా వస్తుంది. దేవుని బిడ్డలారా, బీపీ టెస్ట్, షుగర్ టెస్ట్లు మనం ఎంత చెప్పుకుంటాము? ఒక్క కొన్ని ఆత్మీయంగా నేను మీకు మూడు టెస్టులు ఇస్తున్నా. మూడు టెస్టులు ప్రతి ఒక్కరు చూసుకోండి. 1, నేను ఆశీర్వదించబడ్డానా క్షమించబడ్డానా నాకు తెలియాలి. 2, నాలో దేవుడు ఉండడా దేవుడు ఉండడా నాకు తెలియాలి. 3, బైబిల్లో విచిత్రమైన విషయం ఉంది, దేవుడు పిలిచాడు దెయ్యం వాడుకున్నాడు. పిలిచింది ఎవరండి? వాడుకుంది ఎవరు చెప్పండి? మీరు కూడా పర్లేదు. ఎవరండి? సాతాన్. నాకు సైతానం వేరు, దెయ్యం వేరు. కానీ దెయ్యం 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 అని టీవీలో చెప్పి అలవాటు అయిపోయింది, అపార్థం చేసుకోమని. అయితే ఇస్కరియోదాన్ని పిలిచింది ఎవరండి? దేవుడు. వాడుకుంది ఎవరు? సాతాన్. సంసారం పిలిచింది ఎవరు? వాడుకుంది ఎవరు? మనం పిలిచింది ఎవరు? వాడుకుంటుంది ఎవరు? సో పాయింట్ ఏంటంటే, నేను నన్ను ఎవరు వాడుకుంటున్నారు నాకు కరెక్ట్ కావాలి. నన్ను ఎవరు వాడుకుంటున్నారు నాకు తెలియాలి. ఈ మూడు టెస్టులు అండి ఇంపార్టెంట్. ఈ మూడు టెస్టులు ఒకటే అంటే, నేను ఆశీర్వదించబడ్డానా శాపంలో ఉన్నానా? దేవుని బిడ్డలారా, ఒక మాట చెబుతానండి, మీ ఇంట్లోకి ఒక కాకిని తీసుకొని రావచ్చు. ఆ కాకి మరలా బయటికి వెళ్ళిపోతే రెండోసారి అది వచ్చింది పిలవగలే, చాలా కష్టం. ఒక్కసారి ఆశీర్వదించబడిన తర్వాత ఆశీర్వాదాన్ని కోల్పోతే మరలా ఆశీర్వదించబడాలంటే రెండోసారి ఆశీర్వదించబడాలి. చాలా చాలా కష్టం. అందుకే కొంచెం చాలా జాగ్రత్తగా మీరు ఈ విషయాలు వినాలి. బైబిల్లో దేవుడు ఎవరిని ఆశీర్వదించాడంటే విధేయత కలిగిన వారిని ఆశీర్వదించాడు. చెప్పింది చేయటం, చెప్పింది చేయటం గుర్తుపెట్టుకోండి, చెప్పింది చేయటం. అబ్రహామా, నీకు ఒక్కడే ఉన్న కొడుకు నాకు తీసుకెళ్ళి బలి అర్పించమన్నాడు, చెప్పాడు. దేవుడు చెప్పాడు కదండి అబ్రహాంకి, మామూలు విషయం అండి అది, బజార్కి వెళ్ళి కిలో మాసం చేసిరామా అంట కదా, అంత తేలిగ్ కాదు కదా ఇది. నువ్వు నీకు ఒక్కడే నీ కొడుకుని తీసుకెళ్ళి నాకు అర్పించమన్నాడు. నాకు అక్కడ నచ్చింది అండి తెలుసండి, ఒక్కసారి ఆ మాట చూడండి, అది కారణం 22 అధ్యాయం 2-3 వచనాలు. ఆది కాండం 28:2-3 వచనాలు. నీవు లేచి 22 అమ్మా ఆది కాండం 22:2-3 వచనాలు. చెప్పాడండి ఈయన ఎప్పుడు చేశాడు చూడండి. నెక్స్ట్ ఎప్పుడు చేశాడండి? తెల్లవారిన తర్వాత అతను లేచి, అమ్మబా గుండె గుండె ఎంత బాధ చేసింది తెలుసండి. రాత్రి చెప్పాడండి దేవుడు, రాత్రి చెప్పాడు. ఎప్పుడు లోపడ్డాడు? అదే మనమైతే అన్ని ఆలోచించుకున్నా, ఏది బెస్ట్ ఏది చేస్తావు, ఏది అన్ని ప్లాన్ చేసుకుని ఏది తేలికైతే లోపడతాం, కష్టమైతే ఈ మధ్యకాలంలో ఒక ఫ్యాషన్ వచ్చింది, తేలికైతేనే చేస్తున్నారు, కష్టమైతే మనకు అది ఇస్రాయేల్ కోసం రాయబడింది అంటున్నారు. తేలికి తేలికని చేసేస్తున్నారు, మిగిలిన పాత్ర పందలే కొట్టివేయబడింది అంటున్నారు. దేవుని బిడ్డలారా, దయచేసి రాత్రి దేవుడు చెప్పాడు. బైబిల్లో 3 రకాలు ఉండాలండి దేవుడు మాట వినేవాడు. మొదటి రకం జస్ట్ రిఫరెన్స్ చూపిస్తున్నాను అంతే, నేనేం చెప్పట్లేదు. మొదటి రకం 111:60 వచ్చిన మొదటి రకం దేవుడు చెప్పిన మాటల్ని విధేయత చూపేవాళ్ళు 3 రకాలు ఉంటారు బైబిల్లో. మొదటి రకం 119:60 వచ్చిన నీ ఆజ్ఞలు అనుసరించుటకు
నేను జాబు చేయక
తొందరగా చేసేవాడు. దేవుడు చెప్పింది వెంటనే చేసి తొందర చేయటం అనమాట, వెంటనే చేసాడు. అబ్రహాం రాత్రి చెప్పాడు, తెల్లవారిన తర్వాత వెంటనే చేసాడు. ఇది మొదటి రకం. రెండో రకం బ్యాచ్, రెండో రకం మొదటి సమయంలో 15:9 వచ్చిన మొదటి సమయంలో 15:9 వచ్చిన మొదటి సమయంలో 15:9
సౌలును జనులను కూడి అగగును మరి గొర్రెలలోని ఎడలోని క్రొవిన గొర్రెలను మొదలైన వాటిలో నుంచి మంచి వాటిని నిర్మూలన చేయక కడగా నుంచి పనికిరాని నీచు పశువులను నిర్మూలన చేసి.
ఏమండి దేవుడు సౌలుకు చెప్పాడు? ఏమని నువ్వు వెళ్ళి ఏం చెప్పాడు చూడండి, ఏం చెప్పాడు సౌలుకి? 12
3 కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకులను హతము చేయొచ్చు, పురుషులనేమి స్త్రీలనేమి బాలులనేమి పసిపిల్లలనేమి ఎద్దులనేమి గొర్రెలనేమి ఒంటలనేమి గాతములనేమి అన్నిటినీ హతము చేసి.
ఏమన్నాడు?
అన్నిటినీ హతము చేసి.
ఈయన చేశాడు
సగం
చేశాడు, సగం 50-50 అని అందరిలో బిస్కెట్ ప్యాకెట్ ఉంటుంది అనమాట, 50-50 బిస్కెట్ ప్యాకెట్. ఎక్కడ ఉన్నాయో తెలియదు కానీ ఈ సౌలుకి దేవుడు ఏం చెప్పాడంటే అన్ని చంపేయమన్నాడు. ఈయన ఏం చేశాడు? సగం చేశాడు, సగం వదిలేశాడు. ఇది 2 రకం బ్యాచ్. దేవుని చిత్తాన్ని దేవుడు చెప్పిన మాటను ఎలా చేస్తున్నారు ప్రజలు? 3 రకాలు ఉన్నాయి. మొదటి రకం ఎవరంటే త్వరగా చేసేవాడు. 2 రకం ఎవరంటే సగం చేస్తారు, సగం మానేస్తారు, తేలికి తేలికి చేస్తారు, కొన్ని మానేస్తారు. మన లైఫ్లో ఏదో కొన్ని కొన్ని పెండింగ్లు ఉంటాయండి కొంతమంది జీవితాల్లో. ఇక ఈ ఆదివారం రొట్టె దక్షిణ దగ్గరికి వచ్చినప్పుడల్లా దాన్ని ఒప్పుకుంటూ ఉంటారు కొంతమంది. ఏమండి ఆ పెండింగ్ అంతే ఉంటాయి కదా అన్ని కదా అని కదిలీరమాట. అవిధేయత పెండింగ్ అవిధేయతలు అనేవి అలాగే ఉంటాయి. కొంతమంది అంటే నేను గమనిస్తున్నాను కొన్ని కొన్ని నేను సరి చేసుకోవాలండి, నేను విమర్శించుకోవాలి సరి చేసుకోవాలి. ఆ రొట్టె దక్షిణ వచ్చినప్పుడు ప్రభువా ఈ వారం అంతా చేసిన తప్పులన్నీ హోల్సేల్ క్షమాపణ అడుగుతారు, మొత్తం హోల్సేల్ క్షమాపణ మొత్తం క్షమించి ఒక్క నిమిషంలో క్షమించేసేయాలి. దాని గురించి కూడా నేను చెబుతాను, చెప్పాను కదా చాలా విషయాలు మీతో మాట్లాడాలని సిద్ధపడి వచ్చాను. మీరు మీరు వినే ఓపిక సాల్ ప్రభావం అనుకున్నంత వరకు నేను మీతో మాట్లాడుతూనే ఉంటాను. కాబట్టి రెండో బ్యాచ్ మూడో రకం బ్యాచ్ చూపిస్తున్నాను. ఆది కాండం 15:19 వచ్చిన దేవుని మాట స్పందించే విధానం. కొంతమంది త్వరగా లోపడతారు, కొంతమంది కొంత చేస్తారు, కొంత ఆపేస్తారు. మూడో రకం ఆది కాండము 15:19 కాదండి, క్షమించండి, 19:15 వచ్చిన దగ్గర తెల్లవారినప్పుడు ఆ దూతలు త్వరపెట్టి లెమ్ము ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా చెప్పింది చేయడానికి ఏం చేస్తున్నాడు లేడీగా. మూడో రకం బ్యాచ్ ఆలస్యంగా లోపడతారు. ఏమండి జనవరి 1 నుంచి స్టార్ట్ అయ్యి December 37 దాకా వాళ్ళు కొంతమంది లైఫ్లో ఆలస్యం చేద్దాంలే. మరి మీలో బాప్టిజం తీసుకోమంటే మీరు ఎంతమంది ఎవరు తీసుకున్నారో నాకు తెలియదు కానీ సహజంగా అడుగుతాడు రమ్మా బాప్టిజం తీసుకున్నాను. తడవు చేశాడు బైబిల్ తడవు చేశారు. ఎన్ని ప్రసంగాలు వింటున్నాం, ఎన్ని బోధలు వింటున్నాం, కానీ దేవుడు చెప్పింది చేయటానికి చాలా ఆలస్యం చేస్తున్నాం. దేవుడు బిడ్డలారా ఆశీర్వాదం రావాలంటే చెప్పింది చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. చెప్పింది చేయటం విధేయత, ఈ విధేయత అనేది ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో మీరు దేవుడు నమ్ముకున్నారంటే నేను దేవుని కోసం లోపడాలనే ఉద్దేశంతో ఎల్టీటీఈ అనే ఒక సంస్థ ఉంది మీకు తెలుసు శ్రీలంక, ప్రభాకరన్ ఆయన పేరు. ప్రభాకరన్ ఆయన కొంతమంది విలేకరులు వెళ్ళి ఏమంటే మీ సీక్రెట్ కారణం ఏంటి, మీరు ఇంత వ్యాపిస్తున్నారు, ఇంతగా చేస్తున్నారు, మీరు ఎంతో ప్రపంచంలో మీ పేరు మారిపోయిపోతుంది, మీ సీక్రెట్ కారణం ఏందన్నారు. వాళ్ళ మెడలో సైనైడ్లు ఉంటాయి, సైనైడ్లు అంటే విషపు గోళీలు, ఆ లిస్టు ఎప్పుడు తింటే అప్పుడు అక్కడ ఇన్ఫర్మేషన్ లేకుండా చచ్చిపోతారు, ఇవ్వటానికి కుదరక ఆ మెడలో చేసుకుంటారు. సరే ఈ మాట అన్న తర్వాత ఒక సైనికుడు వాళ్ళ మనుషులు వెళ్తున్నాడు, రైడ్ రా అన్నాడు, ఏంటి సార్ మెడలో నోట్లు వేసుకో అన్నాడు. వేసుకుంటే సత్తానని చెప్పేవాడికి తెలుసు, చేసేవాడికి తెలుసు, చూసేవాడికి తెలుసు, ఏం మాట్లాడాల వేసుకున్నాడు. మురుగు గక్కి కింద పెట్టి చచ్చిపోయాడు గిరగల కొట్టి. అదే సార్ నా సీక్రెట్ అన్నాడు. చెప్పింది చేసే వ్యక్తులు తనకు ఉండటం ద్వారా తను ఎంతో చేయగలుగుతున్నాడు. ఈ ప్రపంచంలో దేవుని బలాన్ని తెలియచేయాలంటే ఆయనకు కూడా చెప్పింది వెంటనే చేసేవాళ్ళు చాలా అవసరం. చెప్పింది చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అందువల్ల ఆశీర్వాదాలు అనేకమైన మనం అనుభవించడానికి అవిధేయత చాలా ప్రమాదకరం. అవిధేయత ఇంకొక మాట ఏంటంటే దేవుడు కొన్నిసార్లు చెప్పేవి కూడా విచిత్రంగా ఉంటాయి. మన జ్ఞానంతో ఆలోచిస్తే అది చాలా అర్థం కాదు. కాబట్టి దయచేసి దేవుని బిడ్డలారా చెప్పింది చేయటం ద్వారా ఆశీర్వాదాలు వచ్చింది, అద్భుతాలు కూడా జరుగుతాయి. దేవుడు చెప్పింది చేయటం ద్వారా అద్భుతం జరిగింది బైబిల్లో. చనిపోయిన లాజరు సవాలి ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. యేసుప్రభు అంటున్నాడు అక్కడికి వెళ్ళి ఆ రాయిని తీసేయమంటాడు. ఆ రాయిని తీసేయమన్నప్పుడు మరి అంటుంది, మార్త అంటుంది, ప్రభువా ఇప్పటికే చచ్చిపోయి 4 రోజులు ఆయన తెలియదండి చచ్చిపోయి 4 రోజులు అవుతుందని. మరీ తెలీదా యేసుప్రభు తెలీదా చచ్చిపోయి 4 రోజులు అవుతుంది. చెప్పింది చేయటం ద్వారా లాజరు తిరిగి బయటకు వచ్చాడు. సో ఇప్పుడు నేను ఇంపార్టెంట్ విషయం చెబుతున్నాను. దేవుడు మాట మీకు నచ్చలేదు అనుకోండి, కొన్నిసార్లు దేవుడు చెప్పేవి కూడా 2 ఎగ్జాంపుల్ చెబుతా. ఎరుకో గోడ చుట్టూ ఎన్నిసార్లు జరగమన్నాడండి దేవుడు, ఏడు సార్లు వెళ్ళమన్నాడు. రోజుకి వచ్చి ఒకసారి, ఏడో రోజు ఏడు సార్లు. ఒక్కసారి ఇండియాలో మీ ఊర్లు గుర్తుపెట్టుకోండి, ఒకసారి ఇండియాలో ఉన్న మీ ఊర్లు జ్ఞాపకం చేసుకోండి. మీ ఊరికంటే ఎరుకో పట్టణం పెద్దది, అవునా? మీరు ఎప్పుడైనా మీ ఊరు చుట్టూ తిరిగారా? ఒక్కసారి కూడా వాన తిరగదు. ఎంత కష్టమండి చంద్రకు నడిచేలాలంటే. ఏడు సార్లు ఎందుకు తిప్పాడు దేవుడు? తిప్పండి, ఒక్కసారి తిప్పితేనే పని జరిగింది. ఏడు సార్లు చెప్పిన అదే గోళ్ళకు కూలిపోతాయి, ఒక్కసారి చెప్పిన అదే గోళ్ళకు కూలిపోతాయి. మరి ఏడు సార్లు ఎందుకు తిరగమన్నాడు? అర్థం కాదు దానికి. మనకి చెప్పింది చేయటం ద్వారా అద్భుతం జరుగుతుంది. దేవుని మాటలు చెప్పింది చేయటం ద్వారా దేవుడి కార్యాలు జరుగుతాయి. దేవుని బిడ్డలారా, దయచేసి ఈ ఉదయ కాలంలో మీరు ఆశీర్వదించబడాలంటే దేవుడు ఏం చెబుతున్నాడు దాన్ని చేయాలి. దేవుడు ఏమి సరిచేసుకోమంటున్నాడు దాన్ని సరిచేసుకోవాలి. దేవునికి లోబడమని చెబుతున్నాడు దానికి లోబడాలి. అది కష్టమైనా అది నష్టంగా ఉన్నా విధేయత అనేది ఒక్కొక్క మాట చెబుతాను. కుష్ఠరోగి నయమాను, నయమాను కుష్ఠరోగం వచ్చింది, ఎలీషా దగ్గరికి వచ్చాడు. నయమాను అనుకున్నాడు ఎలీషా బయటకు వచ్చి నా తల మీద చేసి కుష్ఠరోగం బాగుంటాడు అనుకున్నాడు. ఈయన ఇంట్లో బయటకు రాకుండా నువ్వు వెళ్ళి యోర్దాన్ నదిలో ఏడు సార్లు కొనుగు నీకు అని చెప్పాడు. కొంచెం ఫీల్ అయ్యాడు, మా దేశంలో పెద్ద పెద్ద నదులు ఉన్నాయి, నేను అక్కడ మునగలేనా అని ఫీల్ అయ్యి వెళ్తుంటే ఆ పక్కనే సైనికుడు అన్నాడు, అయ్యా ఏదన్నా కోటి రూపాయలు మంటి ఇవ్వాల్సి వచ్చేదే కదా, నీ సొమ్మేం పోయింది మునగరాదు అని పెద్ద విషయం, ఏదన్నా పెద్ద విషయం చేసి చేయాల్సి వచ్చింది కదా, చిన్న విషయం కదా చెప్పింది, చేయటానికి ఏమైంది అన్నాడు. వెంటనే మునిగాడు. ఏడోసార్లు మునగనే గొప్ప అద్భుతం. అంటే ఇక్కడ నేను చెప్పాల్సిన విషయం ఏంటి, చిన్న విధేయత పెద్ద అద్భుతాన్ని జరిగించింది. చిన్న విధేయత చూసారా, చిన్న మునగటం, చిన్న విధేయత పెద్ద అద్భుతం. సో గుర్తుపెట్టుకోండి, లైఫ్లో ఆశీర్వాదం అద్భుతం అనేది కేవలం విధేయత మీద ఆధారపడింది. దేవునికి ఎంతగా మనం లోబడుతున్నాం, మనస్సాక్షి మనం గర్దిస్తూ ఉంటుంది. దేవునికి లోబడిన విషయాలు మన లైఫ్లో ఉంటాయి, దేవునికి విధేయత చూపాల్సిన విషయాలు మన జీవితంలో ఉంటాయి. ఆశీర్వాదం విధేయత ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది, విధేయత అద్భుతాన్ని తీసుకొస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, బైబిల్లో ఎందుకోనండి చాలాసార్లు దేవునికి లోబడకుండా మూడు విషయాలు అడ్డుపడ్డాయి. ఒక్కొక్కదానికి మళ్ళీ మూడు మూడు చెబుతున్నాను మీకు. దేవునికి లోబడకుండా మూడు విషయాలు అడ్డుపడ్డాయి. మొదటి విషయం చెబుతున్నా, యేసు ప్రభు పరిగెత్తకుండా వచ్చాడు అవసరం. ప్రభు పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి? ప్రభు పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి? ఆజ్ఞలు కై కొనమన్నాడు, చిన్నప్పటి నుంచే కై కొంటామన్నాడు ఆయన. అట్లా ఏదో పని చేయమన్నాడు, నీకున్న ధనం బీదలకు అమ్మి బీదలకు ఇచ్చేసి నా ఎప్పుడు వచ్చేయమన్నాడు. నాకు కొంచెం ఫీల్ అయ్యాడు, ఎందుకంటే ముక్కు మొహంలో తెలియనోడికి ఇవ్వమన్నాడు, కష్టపడి సంపాదించింది. ఎంత కష్టమండి, ఎవరో నీ అన్నకో నీ భావంతకు ఇచ్చినా మనలా, నీ తమ్ముడికో ఎవరికి ఇవ్వమనలా, బీదలకు ఇచ్చినా మనడు. చేశాడా? చేశాడండి. నేను అడుగుతున్నా, దేవునికి లోపడకుండా ఏది అడ్డు వచ్చింది ఆయనకి? దేవునికి లోపడకుండా అడ్డు వచ్చింది ఏంటి? ధనం. దేవుని బిడ్డలారా, ధనం కలిగి ఉండటం తప్పు కాదు, కానీ ఆ ధనం దేవునికి లోపడకుండా చూసుకోవటం చాలా ఇంపార్టెంట్. మీకు ఒక విచిత్ర విషయం చెబుతున్నా, ప్రపంచములో చాలామంది ధనాన్ని బట్టి అచ్చేస్తారు. ప్రపంచములో పక్షులకు సంబంధించిన ఒక నివేదిక ఒకసారి పేపర్లో చాలా ఆశ్చర్యపడేది. ప్రపంచంలో బిల్ గేట్స్ దగ్గర నుంచి ఫస్ట్ టాప్ కోటి మంది, టాప్ కోటి అంటే ప్రపంచ ధనవంతుల్లో మొట్టమొదటి కోటి మంది వాళ్ళ ధనాన్ని అంతా తీసుకొచ్చి ఇక్కడ పోస్తే ఈ ధనం ఉపయోగించి ప్రపంచంలో ఉన్న పక్షులకు ఒక పొడవ భోజనం పెట్టలేరు. ప్రపంచంలో ఉన్న కోటి మంది ధనవంతులు వాళ్ళ ధనం అంతా తీసుకొచ్చాడు పోస్తే ఈ ధనం ఉపయోగించి ప్రపంచంలో ఉన్న పక్షులకి ఒక్క పూట కూడా భోజనం పెట్టలేరు. చాలా ఆశ్చర్యం. ప్రపంచంలో 90 లక్షల జీవులు ఉన్నాయండి, కుక్క నక్క ఇలుక ఇలు మొత్తం జాతులు 90 లక్షల జాతులండి. అందులో పక్షుల జాతులు ఎన్నో ఉన్నాయి. ఈ పక్షుల జాతులకి భోజనం పెట్టాలంటే ఒక్కరోజుకి ఒక కోటి మంది ధనవంతులు వాళ్ళ ధనాన్ని కనుక ఇస్తే పూటకే నాకు బైబిల్లో మీ పరలోకపు తండ్రి వాటిని ప్రతిరోజు పోషిస్తున్నాడు అని ఉంది. పరలోకపు తండ్రి మన మా ఏరియాలో డబ్బు ఉన్నవాడిని ఆయన పెద్ద సౌండ్ పార్టీ అంటారు కదండి, ఆయన పెద్ద సౌండ్ పార్టీ. మరి పరలోకపు తండ్రి ప్రతిరోజు వాటిని పోషిస్తున్నాడు, ఆయన ఎంత పెద్ద సౌండ్ పార్టీ అండి. కాబట్టి దయచేసి మనం దేవునికి లోబడటానికి ధనవడ్డు రాకూడదు. బైబిల్లో చాలామందికి ధనవడ్డు వచ్చింది. జక్కయ్య చూడండి, ఈకేమో లోపడకుండా ఉంటే ధనవడ్డు వచ్చింది. జక్కయ్య ప్రభువా నాకున్న సగం ధనంలో సగం పేదలకు ఇస్తున్నాను అన్నాడు. నేను ఎవరి దగ్గర అన్యాయం తీసుకుని 4 గంతలు ఇస్తాను అన్నాడు. పాపం జక్కయ్య దగ్గర అన్యాయం తీసుకున్నాడు, చాలా బాగుపడ్డాడు. 4 గంతలు ఇస్తాను అన్నాడు, 4 గంతలు. మరి ఇంకేముందండి దీనికి? ఏమి లేదు. దేవుడు అని ఉండవు కదా నాయన. దేవుడు బిడలారా, విధేయత ధనం అడ్డు రాకూడదు. విధేయతకి దేవుడు ధనం అనేది అడ్డు రాకూడదు. మొదటి రకం. రెండో రకం, దేవుడు చెప్పింది చేయకుండా బైబిల్లో 3 అడ్డు వచ్చినాయి. మొట్టమొదటి ధనం, రెండోది ఇందాక చెప్పారు లాజర్ సంగతి. అది వాసన వస్తుందని తెలుసు, కానీ సొంత జ్ఞానం అండి, సొంత జ్ఞానం. ఈ సొంత జ్ఞానం అనేది దేవుడు చెప్పింది చేయకుండా మాట్లాడుతుంది. 4 రోజులు చెప్పింది చేయండి, ముందు 4 రోజులు 3 రోజులు అది పచ్చండి. ఆ బాణంలో నీళ్ళు పోయమన్నారు, పోషన్ దాక్షరస అయితే చెప్పింది చేయటమే కత్తి ఆర్కి చెప్పి మనం ఎదురు చేస్తాం సొంత జ్ఞానం. ఒకవేళ కొంతమంది ఈరోజు చదువుకున్న వాళ్ళు బాగా చదువుకుంటాం మంచిదేనండి, కానీ చదువు అనేది దేవుడి కంటే గొప్పది కాదు. చదువు అనేది మీ పిల్లలు బాగా చదివించండి. ఈ చదువు అనేది దేనికంటే కోటి విద్యలు అండి. దేనికోసం అన్నాడు? కూటి కోసం అంతే ఫినిష్. ఇక రెండో విషయం కాదు, స్పిరిచువల్ విషయం వేరు, కూటి కోసం వేరు. ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ నన్ను మీటింగ్ పిలిపించాడు, వాళ్ళ ఇంట్లో విద్యాశాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్లో మీటింగ్ పిలిపిస్తే ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ ఉన్నారు. కోటి విద్యలు కూటి కోసమే, ఈ ఎవరు రాశారు సొంత తప్పు అనని అందరూ అక్కడ ఉన్నవాళ్ళందరూ ఇంద్రబాబు వెంటలు ఎక్కిందనుకుంటున్నాను. అప్పుడు అనని కోటి విద్యలు కూటి కోసం అయితే కుక్క కూడా కూటి కోసం జీవిస్తే మనిషికి కుక్క తేడా అయింది అనని అప్పుడు అర్థమవుతాడు. దేవుని బిడ్డలారా, చదువు అనేది దేవుడి కంటే గొప్పది కాదండి. చదువు ఉండొచ్చు, నో ప్రాబ్లం. చదువు అనేది మనకి మంచిదే కానీ ఎందుకో ఈ మధ్య బాగా చదివిన వాళ్ళు అసలు దేవుడు లెక్క చేయట్లేదండి. ఏమనుకుంటారు దేవుడు అంటే ఇస్తారు సారంగా మాట్లాడతారు మామూలు కూడా నన్ను బహుకోపం అనమాట నాకు. ఏమో దేవుడి జ్ఞానం, దేవుడి జ్ఞానం ముందు మనిషి జ్ఞానం ఎంత అండి? మా ఊర్లో నేను మొట్టమొదటి బీఎస్సీ డిగ్రీ లేదు, మొట్టమొదటి సైన్స్ స్టూడెంట్ నేను. నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు నాకు తెలిసిన ఆయన ఉండేది వాళ్ళ ఊర్లో మొట్టమొదటి పీజీ. ఆయన వాళ్ళ ఊర్లో మొట్టమొదటిగా పీజీ చేశాడు, నేను మా ఊర్లో మొట్టమొదటి డిగ్రీ చేశాను. డిగ్రీ చేశాక కొంచెం గర్వం కాలర్ ఎక్కడ అయితే అటు ఉండేవాడు వారికి. మరి నాకే ఎంత డాన్స్ ఎంత ఉండాలి ఆయనకి కొంచెం ఎక్కువ. ఓసారి బస్సులో కనపడ్డాడు, అన్నా బాగుండవండి. ఆ తమ్ముడు బాగుండదు, ఏం చేస్తున్నాడు? ఫాస్ట్గా అన్నాడు. ఫాస్ట్ అన్నాడు, అది ఫోర్త్ క్లాస్ ఉద్యోగం అని ఫాస్ట్గా అన్నాడు. సరే నేను అంటే నేను గర్వం గురించి అని కాదు కానీ దేవుని గురించిన జ్ఞానం కంటే గొప్పగా ఏదన్నా ఎవరైనా మాట్లాడితే మామూలుగా క్యారమ్ బోర్డులో ఆడుకున్నట్టు ఆడుకుంటారు. అది మన అబ్దుల్ కలాం దగ్గర నుంచి చాలామందితో నేను అలా నేను ఒక లెవెల్ మెయింటైన్ చేశాను. అబ్దుల్ కలాం గారి కొన్ని ప్రశ్నలు అడిగాను, ఆన్సర్ ఇవ్వలేదు నాకు. ఓకే వాళ్ళు ఇవ్వలేరు, వాళ్ళ వల్ల కాదు, ఎందుకంటే బైబిల్ గొప్పది, మనిషి జ్ఞానం చాలా గొప్పది. సరే అన్నా మీరేం చేస్తున్నారా అన్న అన్నాడు. నేను పీజీ చేస్తున్నాను తమ్ముడు అన్నాడు. కొంచెం అన్నాకంటే యూనివర్సిటీలో పీజీ చేస్తున్నాను తమ్ముడు అన్నాడు. ఏం సబ్జెక్ట్ అన్నా ఏం చేస్తాను? అది మొక్కల గురించి తమ్ముడు, చాలా రీసెర్చ్ చేస్తాను. ఎప్పటి నుంచో పెద్ద డౌట్ అన్న నాకు మొక్కల గురించి. పర్లేదు తమ్ముడు, ఏదైనా అడిగి చెప్పేస్తాను. అలా ఏం లేదు, మామిడి చెట్టుకి మామిడికాయ ఎందుకు కాయాలన్నా అన్న ఆయనకి మైండ్ పోయింది. ఏం తమ్ముడు మళ్ళీ ఒక్కసారి అన్న అదేనన్నా, కోతి నుంచి మనిషి వస్తుంటే మామిడి చెట్టు జాంక రావచ్చు కదన్నా, మామిడి చెట్టు మామిడికాయ ఎందుకు కాయాలన్న. ఇంక అక్కడ దాకా రాలేదు తమ్ముడు అన్నాడు. నువ్వు రావన్నా అని ఇంకక్కడ దాకా రాలేదు తమ్ముడు అన్నాడు. ఇది నువ్వు రావు అన్నాడు, నీకాడ తెలుసు అన్నాడు. ఏం లేదన్నా, దేవుడు చెప్పాడు, దాని జాతి ప్రకారం అది కలుగురుగాక అన్నాడు. అంతే ఫినిష్. దేవుని బిడ్డలారా, ప్రతిదానికి వాక్యం అండి సొల్యూషన్. మనిషి జ్ఞానం ఎక్కడైతే ఆగిపోయిందో దేవుడి జ్ఞానం అక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి. ఏం మనిషి జ్ఞానం? మనిషి అబ్దుల్ కలాం గారిని అడిగాను ఒకసారి, ఏమండి వాళ్ళేదో ర్యాకెట్ అప్పుడు ఇస్రో డైరెక్టర్ ఉన్నాడు ఆయన. ర్యాకెట్ ఏదో పంపించేవో, మేమేదో పెద్ద సాధించేవాళ్ళు. ఓకే పంపించుకో, ఎన్నైనా పంపించుకో, ర్యాకెట్లు పంపించుకో. ప్రతి సృష్టి, సృష్టి వేరు, ప్రతి సృష్టి వేరు, సృష్టిని ఉపయోగించేసేది ప్రతి సృష్టి. ఓయే మరి అది ఆయన అన్నాడు. మీడియా ప్రభావం మొత్తానికి కొంచెం పేపర్లో ఆ న్యూస్ చూసారు, కొంచెం బాధ కలిగింది. అప్పుడు ఆయన అడిగి ఏమండి, దేవుడు తెలియాలంటే, దేవుడు చేసింది తెలియాలంటే ముందు దేవుడు తెలియాలి. మీరు అదే లేకుండా ఉంటే బైబుల్ 5 హెచ్చరికలు ఒక హెచ్చరిక ఏమేస్తుందంటే, బైబిల్లో ఫస్ట్ చాప్టర్లో ఫస్ట్ పుస్తకంలో ఫస్ట్ చాప్టర్లో ఫస్ట్ లైనే ప్రపంచ జ్ఞానానికి అర్థం కాదు. అది ఎందు దేవుడు భూమి ఆకాశాలు సృజించాడు. ఆది అంటే కాలం, శక్తి అంటే పవర్, దేవుడు ఆది అంటే టైం, శక్తి ఆది ఎందు దేవుడు, దేవుడు అంటే పవర్, భూమి అంటే పదార్థం, ఆకాశం స్పేస్ సృజించిన వర్క్. ప్రారంభంలో ఏది ఎలా జరిగినాయో ఈ రోజుకి ప్రపంచం అది. సో ఇలా కొన్ని కొన్ని విషయాలు చెప్పుకుంటూ పోతే మనం టైం సరిపోదు. నేను ఎందుకు చెప్పానంటే దేవుడి జ్ఞానం గొప్పదండి. కాబట్టి మీరు కూడా మీ పిల్లలకి బాగా చదివించండి, మంచి మంచి చదువు చదివించండి. కానీ చదువు దేవుడి కంటే గొప్పదిగా ట్రీట్ చేయబడ్డాయి. చాలామంది వాళ్ళ సొంత జ్ఞానం వల్ల దేవుడికి లోబడకపోవడం, విధేయత చూపలేకపోతున్నారు. విధేయత చూపటం అనేది చాలా అవసరం. లోబడకుండా బైబిల్లో అడ్డు వచ్చింది సొంత జ్ఞానం. కాబట్టి ఇది రెండో విషయం, దేవుడికి లోబడండి. దేవుడు చెప్పింది చేయకుండా ఉంటానికి కారణం మొదటిది ధనం, రెండోది మనిషి మన జ్ఞానం. అది ఏ జ్ఞానం అన్నది సొంత జ్ఞానం. మూడవదిగా హెస్కేలో రాయబడింది, నీవు నీ అందమును చూసుకొని నాకు లోబడలేదను. ఏమండి విధేయత చూపకపోవడానికి బైబిల్లో మన శరీర బలం కావచ్చు, అందం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు. చాలామంది వాడు కలిగి ఉన్న దాని మీద వాడు డిపెండ్ అవుతారు. వాళ్ళు కలిగి ఉన్న అందం కావచ్చు, లేకపోతే బలం కావచ్చు, లేకపోతే వాళ్ళకున్న పరిస్థితులు కావచ్చు, ఏదైనా సరే అది చూసుకుని దేవునికి అది అవిధేయత చూపుతారు. దయచేసి గుర్తుపెట్టుకోండి, నరుడి అందము గట్టి పూతో సమానం, నరుడి ఆయుష్ 2 గంటలు దేవుడి దృష్టిలో, 2 గంటలని మనం బతికేది దేవుడి దృష్టిలో 2 గంటలు. మీకు అలా తెలుసు అంటారు, చెబుతారు ప్రతిదానికి వివరణ చెబుతారు, మీకు ఏ డౌట్ వచ్చినా అడగండి వివరణ చెబుతారు. దేవుడి దృష్టిలో ఒక్క దినం 24 గంటలు ఎన్ని సంవత్సరాలు సమానం అండి? 1000 సంవత్సరాలతో సమానం. ఇంటికే క్యాల్కులేట్ చేయండి, మనం బ్రతికేది 70 లేక 80 ఉంది కదా, అప్పుడు 2 సంవత్సరాలు దాదాపు 2 గంటలు అవుతాయి. ఎంత తక్కువ లైఫ్ మనకు దేవుడు ఇచ్చాడు. ఈ లైఫ్లో దేవునికి లోబడి దేవుని ఆశీర్వాదాలు అనుభవించి ప్రతి ఆటంకాన్ని అధిగమించే ఒక బలమైన వ్యక్తులుగా మనం మార్పు చెందాలి. కాబట్టి ఈ 3 విషయాలు దేవునికి లోబడకుండా అడ్డుపడ్డాయి బైబిల్లో. దేవుని బిడ్డలారా దయచేసి గుర్తుపెట్టుకోండి, మహాబలం మనకి కలుగు చేసేది మొట్టమొదటిగా దేవుని ఆశీర్వాదం. అదే టైంలో శాపం గురించి చెబుతున్నాను. శాపం అనేది చాలా ప్రమాదకరమైనది. ఆశీర్వాదం అంటే ఏంటి, శాపం అంటే ఏంటి, ముందు ఈ 2 నిర్వచనాలు మీరు తెలుసుకోవాలి. ఆశీర్వాదం అంటే ఏంటి అంటే కష్టం తక్కువ ఫలితం ఎక్కువ. శాపం అంటే అర్థం ఏంటి, కష్టం ఎక్కువ ఫలితం తక్కువ. 2 బైబిల్ రిఫరెన్స్ చూపిస్తున్నాను చూడండి. ఇందాక చూపించా 20 ఇస్సాకు ఆదేశం 26:12 ఆశీర్వాదం, విత్తనం వేసాడు కష్టం తక్కువ ఫలితం ఎక్కువ. శాపం అంటే ఏంటో ఆది కాండము 4:11 ఆది కాండము 4:11 కావున నీ తమ్ముని రక్తము
నీ చేతిలో ఉండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపించబడినవాడు. నీవు నేలను సేద్యపరచునప్పుడు అతల సారమును ఇక మీదట నీకు ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడు.
చూసారండి, నువ్వు కష్టపడతావు కానీ నీ ఫలితం రాదు అంటున్నాడు దేవుడు. కష్టం ఎక్కువ ఫలితం తక్కువ అది శాపం, కష్టం తక్కువ ఫలితం ఎక్కువ అది ఆశీర్వాదం. దేవుని విడలారా, దేవునికి లోబడటం వల్ల ఆశీర్వాదం, లోపడకపోతే శాపం. మీకు ఇంకొక మాట చెబుతాను. మీకు బైబిల్లో తప్పు మూడు రకాలుగా చెప్పబడింది. తప్పు ఒకటి లోపం, రెండు పాపం, మూడు దోషం. లోపం వేరు, పాపం వేరు, దోషం వేరు. ప్రతిదానికి వాక్యాధారం చూపిస్తాను. నేను ఎప్పుడు కూడా నా బోధ వ్యర్థం కాకుండా, మీరు బైబిల్ పరిశీలించిన చాలామంది ఉంటారు, నేను మీకని కాదు, ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఏ దేశంలోనైనా ఎక్కడైనా నేను ఇది చెబుతా. ఒక విషయాన్ని స్థిరపరచడానికి ఇద్దరు ముగ్గురు సాక్షులు తీసుకోమంటాడు పౌరు భక్తుడు. అందుకే నేను ఎప్పుడు ఒక విషయాన్ని చెప్తాను, రెండు మూడు రిఫరెన్స్లు ఇస్తాను. నేను రెండు మూడు రిఫరెన్స్ ఇచ్చానంటే ప్రపంచంలో ఎవరు తప్పుపడతానికి వీల్లేదు. అందుకే నేను చాలా జాగ్రత్తగా నా రిఫరెన్స్ నేను తీసుకోవాలని కోరుతున్నాను. ఒక తప్పుని రెండు రకాలుగా, మూడు రకాలుగా విభజించబడింది. లోపం, పాపం, దోషం. లోపం చాలా చిన్నది, దాన్ని పక్కన పెడతాం. పాపం అంటే యేసుప్రభు నమ్ముక ముందు చేసే తప్పుని పాపం అంటారు. అదే తప్పుని యేసుప్రభు నమ్ముకున్న తర్వాత చేస్తే అది దోషం అంటారు. ఈ తేడా గుర్తుపెట్టుకోవాలి. యేసుప్రభు నమ్ముక ముందు చేసేది తప్పుని పాపం, యేసుప్రభు నమ్ముకున్న తర్వాత చేసే తప్పుని దోషం. అందుకే దావీదు నా దోషం పోగునట్లు నన్ను బాగా కడగమని మొదటి రిఫరెన్స్. రెండో రిఫరెన్స్ చూపిస్తాను. విలాపవాక్యం 5:4-6 విలాపవాక్యములు 4:6 చదవండి దయచేసి. పాపానికి దోషానికి తేడా ఉండాలి. విలాపవాక్యాలు 4:6 నా చెల్లెల కుమారి చేసిన దోషము, చూసారా, సదోమ పాపం కంటే లోకం చేసే పాపం, దేవుని సంఘం చేసే దోషం గొప్పది. దేవుని సంఘం యొక్క దోషము లోకంలో జరుగుతున్న పాపం కంటే ఘోరమైనది. పాపం వేరు, దోషం వేరు. అమ్మ అర్థమవుతుందిగా మీకు? ఏమైనా డౌటా? డౌట్ ఉంటే తర్వాత నన్ను అడగండి. రెండు పర్యాయ పదాలు కాదు. కాగా క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. అంటే అర్థమైందంటే, నేను యేసుప్రభు నమ్మకం మునుపు చాలా తప్పులు చేశా, యేసుప్రభు నమ్మకం ముందు చాలా తప్పులు చేశా, నమ్ముకున్న తర్వాత గతంలో చేసిన తప్పులన్నీ క్షమించబడ్డాయి. బట్ నా పాయింట్ ఏంది, నమ్ముకున్న తర్వాత చేసే వాటి సంగతి ఏంటి? ఈ ఆలోచనతో చాలామంది హైదరాబాద్లో కొత్త బాధ వచ్చేసింది. ఒకళ్ళు అన్నారు నా దగ్గరికి వచ్చి, బ్రదర్ యేసుప్రభు నా కొరకు చచ్చిపోయాడు. అవునమ్మ చచ్చిపోయాడు. యేసుప్రభు నా కొరకు చచ్చిపోవడం కాదు, నేను భవిష్యత్తులో చేసే పాపాల కోసం కూడా యేసుప్రభు చచ్చిపోయాను. నాకు చాలా భయం వేసి, భవిష్యత్తులో చేసే పాపాల కోసం కూడా అంటే రెడీగా ఉండవు చేయడానికి అన్న అది కాదులే, చేస్తే ఎవరొస్తారు పాడైపోతున్నారండి ఈ బోధలు విని. నేను అన్నాను పరిశుద్ధత అంటే అర్థం చెప్పమన్నాను. నేను భవిష్యత్తులో చేసే పాపాల కూడా రెడీగా ఉంటే నా పరిశుద్ధత అంటే అర్థం ఏంటి? బైబిల్ పరిశుద్ధంగా ఉండమని చెబుతుంది, ఎలా ఉండగలడు? అందుకే చెబుతున్నాను, చాలామంది ఈ రోజులు దోషాలు పెరిగిపోతున్నాయి, కావాలా తప్పులు చేస్తారు. ఒక్కడ చదువుతున్నానండి, ఒక్క మాట చదువుతాను గుర్తుపెట్టుకోండి. ఆశీర్వాదం వల్ల బలం వచ్చిందన్నాం కదండి, ఆశీర్వాదం లక్షణం ఏం తెలుసా? దేవుడు నన్ను ఆశీర్వదించడం ఎలా తెలిసింది? నేను ఆశీర్వదించబడ్డానా శాపంలో ఉన్నా ఎలా తెలిసింది? ఒకే ఒక సొల్యూషన్, ఒకే ఒక గుర్తండి, నేను ఆశీర్వదించబడితే తెలిసే మార్గం ఉంటుంది. ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసి అన్నాను, మీరు పుస్తకాలు చాలా బాగుంటాయి, ప్రతి పుస్తకం చదువుతున్నానన్న. మంచిదమ్మ, కొత్త పుస్తకం వచ్చినప్పుడల్లా ఆమె చదివి కొనుక్కుని చదువుతుంటాడు. 3 సంవత్సరాలు నాకు ఫోన్ చేయలే. నేను అనుకున్నాను పెళ్ళి అయింది, ఉద్యోగం వచ్చింది, ఏదో బిజీగా ఉండి చేయలేదు. మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత నాకు ఫోన్ చేసి అన్నా పలానా అమ్మాయి, అమ్మ ఎలా ఉన్నా? బాగున్నా, బాగున్నాను. ఏంటి ఫోన్ చేయలే? ఆ అమ్మాయి నన్ను అడిగే ప్రశ్న ఏంటంటే, అన్న నా హృదయంలో నెమ్మది లేదు, నేనేం చేయాలి? జనరల్ ట్రీట్మెంట్ ఇచ్చా, నల్లూరు ప్రార్థన చేసుకోవచ్చింది, చేసింది. మళ్ళీ ఫోన్ చేసింది 5వ రోజు, నెమ్మది లేదు అన్న, నెమ్మది లేదన్న, నల్లూరు ఉపవాసం ప్రార్థన చేయి, దేవుడి నీకు నెమ్మది ఇస్తాడు. ఉపవాసం ప్రార్థన చేసింది, రాలా. మళ్ళీ నాకు ఫోన్ చేసి మరలా జనరల్ ట్రీట్మెంట్ ఇచ్చి వేగుని లేచి ప్రార్థన చేయి, దేవుడి నీకు నెమ్మది. మరలా ప్రార్థన చేసింది, అప్పుడు అర్థమైపోయింది. నేను జనరల్ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఆ వ్యక్తిలో ఉన్న ఆ విషయం నాకు అర్థమైపోయింది. బైబిల్లో ఒక వ్యక్తి ఒక వ్యక్తి హృదయంలో నెమ్మది సమాధానం ఎప్పుడు బయటకు వెళ్ళిద్దంటే, ఒకే ఒకటే, దోషం చేసినప్పుడు నెమ్మది బయటికి వెళ్ళిపోతుంది. ఆశీర్వాదం లక్ష్యం ఏంటి తెలుసా అండి? నేను ఆశీర్వదించబడ్డానని ఎలా చెప్పగలను తెలుసా? చూడండి, చూపిస్తున్నా. కీర్తనలు, కీర్తనలు 11వ కీర్తన కాదండి, 30 ఒక వ్యక్తి ఆశీర్వదించబడి 29వ కీర్తన 11వ వచ్చింది చదవండి. ఒక వ్యక్తి ఆశీర్వదించబడ్డాడు అంటే గుర్తేంటి? యెహోవా తన ప్రజలకు మరలా చెబుతున్నాడు, రెండు రిఫరెన్స్ చెబుతున్నా కదా, ఆది కాలంలో రిఫరెన్స్ లో బలం వస్తుంది, ఆశీర్వాదం వల్ల బలం వస్తుంది, ఇక్కడ కూడా ఆశీర్వాదం వల్ల బలం వస్తుంది మరొక రిఫరెన్స్. యెహోవా తన ప్రజలు బలవని గ్రహించును, సమాధానం కలుగు చేసి. ఒక ప్రశ్న అండి, ఆశీర్వదించబడిన వ్యక్తి ఏం కలిగి ఉంటాడు? నెమ్మది, సమాధానం. ఆశీర్వదించబడిన వ్యక్తి నెమ్మది సమాధానం కలిగి ఉంటాడు. మరి ఇప్పుడు చెప్పండి నాకు, శాపం కలిగిన వ్యక్తి కోల్పోతాడు. ఈ నెమ్మదిని తీసేసేది ఏంటంటే దోషం, కావాలని చేసే తప్పులు హృదయంలో ఉన్న నెమ్మదిని బయటికి తీసుకెళ్ళిపోతాడు. మీరు కావాలని ఎప్పుడైతే తప్పు చేస్తారో, మీరు ఇమీడియట్గా జరిగేది ఏంటంటే ఆ దోషం అనే లోపల హృదయంలో ఉన్న నెమ్మది బయటపోయి. అప్పుడు నేను అన్నాను అమ్మాయితో, చూడమ్మా నువ్వు తప్పు చేసావు, నీ పర్సనల్ విషయాలు నాకు అవసరం లేదు, బట్ నువ్వు దోషం చేసేవన్న ఫోన్లో ఏడవడం ప్రారంభించాను. ఎవరు నేను చేశాను అనుకోకుండా తప్పు, నువ్వు అనుకుని పడిపోయావు, అనుకోకుండా పడిపోయి నాకు ఇంపార్టెంట్ కాదు, నువ్వు దోషం చేసావు, నీలో సమాధానం కోల్పోయావు. అవునా, నేను మరి ఎంతకాలం వచ్చిద్దాను, ఎంతకాలం వచ్చిద్దో నాకు తెలియదు, ఒకటి మాత్రం నేను చెప్పగలను, అది నీ పశ్చాత్తాపం మీద ఆధారపడు. నీ పశ్చాత్తాపం కరెక్ట్గా ఉంటే దేవుడు నీకు నెమ్మదిస్తాడు, నీ పశ్చాత్తాపం సరిగా లేకపోతే దేవుడు నీకు నెమ్మది ఇవ్వలేడు. బైబిల్లో చాలామంది పశ్చాత్తాపాలు పడ్డారు, కానీ అందరూ దేవుడు క్షమించలేదు, ఎందుకని వాళ్ళ పశ్చాత్తాపాలు సరిగా లేవు. సైకిల్ గుద్ది సారీ చెబుతారు, చూసారా, సైకిల్ గుద్ది ఆ సారీ బ్రదర్ అంటారు. కొంతమంది దేవుడు కూడా అలా చెబుతారు, ఏమనుకో ప్రభు ఏదో అయిపోయింది అయిపోయింది. పేతురు తప్పు చేశాడు, ఇస్కర్ యోధా తప్పు చేశాడు అండి, పేతురు తప్పు చేశాడు, యోధా కూడా. ఇదంతా ఎవరు అంగీకరించబడ్డారు? పేతురు. యోధా ఎందుకు అంగీకరించబడలా? అతను పశ్చాత్తాపం సరి సరిగ్గా లేదు, పోయి యేసురావు దగ్గర ఒప్పుకోకుండా ప్రధాన యాజకుల దగ్గర ఒప్పుకుంటున్నాడు వెళ్ళి. అతను పశ్చాత్తాపం సరిగ్గా లేదు. రాజైన దావీదు తప్పు చేశాడు, రాజైన సౌలు తప్పు చేశాడు. ఏమండి, పేతురు యోధా ఇద్దరు చేసిన తప్పులో ఏది తీవ్రమైన తప్పు తెలుసా? ఏది తీవ్రమైన తప్పు? యోధా ఏమో ఆయన నాకు తెలుసు అన్నాడు, పేతురు ఏమో నాకు తెలియదు అన్నాడు. ఎంత ఘోరమైన విషయం అండి, యేసురావు తిడి తిని మూడున్నర సంవత్సరాలు ఆయనతో ఉండి చచ్చిపోయినాడు, పైకి లేపతో కళ్ళార చూసి ఐదు రెట్లు రెండు చేపలు పంచి ఎంతోమంది స్వస్థపరచడం కళ్ళార చూసి, మోషేది కళ్ళార చూశాడు ఈయన, బాగున్నాడు ఆ పేతురు, మోషేది కళ్ళార చూశాడు. అంత ప్రత్యక్ష అనుభవించిన వ్యక్తి ఎవరో తెలుసా? ఆయన ఎవరో నాకు తెలియదు. చాలా 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 ఘోరమైన తప్పు చేసింది పేతురు, కానీ ఎంత తప్పు చేసే ఇంపార్టెంట్ కాదు, ఎంత తీవ్రంగా పశ్చాత్తాపడ్డానని దేవుడు ఇంపార్టెంట్. పేతురు చాలా తీవ్రంగా పశ్చాత్తాపడ్డాడు, దేవుడు క్షమించాడు. రాజైన సౌలు, రాజైన దావీదు ఇద్దరు తప్పు చేశారు. రాజైన సౌలు చేసిన తప్పు కంటే రాజైన దావీదు చేసిన తప్పు అనేది చాలా చాలా ఘోరమే, కానీ చాలా తీవ్రంగా పశ్చాత్తాపడ్డాడు దావీదు, దేవుడు అతను క్షమించాడు. కాబట్టి దోషాలు అనేవి శాపం అనేది, శాపం వల్ల శాపం దోషం, దోషం వల్ల శాపం వచ్చింది, శాపం వల్ల ఎక్కడైతే ఉంటుందో అక్కడ దెయ్యం ఉండింది అని బాగా గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తిలోకి ఎందుకు దెయ్యం వస్తుంది అనేది నన్ను చాలామంది అడిగారు. ఒక క్రిస్టియన్, ఒక క్రైస్తవుల్లోకి దెయ్యం ఎందుకు వస్తుంది? మీకు ఒక విచిత్రం అండి, చాలా చాలా విచిత్రం ఉన్నాయి నా దగ్గర, చాలా విచిత్రాలు చూపుతా. ఒక ఎవరెస్ట్ నదికి వచ్చాడు, గుంటూరులో ఎంఎస్సీ చదివి ఫిజిక్స్ లెక్చరర్ పనిచేస్తున్నాడు. పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేయమన్నాడు. దేనికోసం? రాత్రులు దెయ్యం వచ్చి గిచ్చుతుందండి అన్నాడు. దెయ్యం వచ్చి గిచ్చుతుంది అన్నాడు, నాకు నవ్వు వచ్చింది. దెయ్యానికి ఇచ్చిద్దాయి అన్న, ఆయన సీరియస్ అయ్యాడు. ఏమండి, నేను చదువుకున్నామండి, లెక్చరర్కి పనిచేస్తున్నాను, నన్ను మోటివేట్ చూస్తాను నా ఫీలింగ్తో, నేను ఎంఎస్సీ చదివానండి అన్నాడు. వచ్చి అంటే అర్థమేంటి, నేను ఎవరున్నా నీకు తెలియదని. ఏమండి, ఎంతోమంది పాస్టర్లు ఉన్నారు, నేను మీ దగ్గరికి ఎందుకు వచ్చాను? ఏది మీరు అట్లా అంటున్నారని నా ఫీలింగ్తో అన్నాడు. ఈయనతో గొడవ ఎందుకులే అని చిన్న ప్రార్థన చేసి పంపించాడు. మూడు రోజులకు మళ్ళీ వచ్చాడు. బ్రదర్ మీరు చేసిన ప్రార్థన పని చేయలేదు అన్నాడు. అసలు చేతనే కదా పని చేయడానికి, ఎక్కడ చేయనిచ్చావు నువ్వు నాకు ప్రార్థన, ఏంటి నీ ప్రాబ్లం ఏంటి అని. ప్రాబ్లం ఏంటి అండి, దెయ్యం ఇచ్చుతుంది అని. దెయ్యం అటుకు ఇచ్చిద్దా అని అన్నాను. సరే ఒక పని చేస్తాను అన్నాడు. ఏం చెప్పా, ఈ రాత్రి నీ దగ్గరికి వచ్చి పడుకుంటాను అన్నాడు. ఈ రాత్రి నీ దగ్గరికి వచ్చి పడుకుంటున్నాడు. నాకు కొంచెం ముందు కొంచెం అనీసీగా అన్నా, సరే రమ్మను నేను భయపెడతా రమ్మను రమ్మన్న వచ్చాడు. ఎందుకైనా మంచిది నా దగ్గర వదిలే పక్కనే పడుకోమా, పక్కనే పడుకున్నాడు. పక్కనే పడుకున్నాడండి. తెల్లారగట్ట 4 గంటలు లేపాడు. 4 గంటలు లేపి చేతులు తీపిచ్చాడు. ఫాస్ట్ గారు చేతులు చూడండి ఏమండి, గుండు సూత్తో సారలు 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 కిత్తే ఒకసారి గీసుకోండి. ఎక్కడుండి ఊహిస్తాండి, రక్తపు చారాలే పావుదొక్కు 4 గంటలకి ఆయన చేయి మీద చూసేవారు. నాకు లైఫ్లో చెప్పలేనంత భయం వేసిందండి. నేను ఎప్పుడు భయపడ్డా. నేను అనుకున్నాను అసలు ఈయనే దేవి అనుకున్నాను నేను ముందు. ఆ ఉదయాన్నే రాత్రులు ఏం తొయ్యాలి అర్థం కాక ఈయనే దేవి రూపంలో వచ్చాడేమో ముందు అసలు ఈయన బయటికి పంపిద్దామని చెప్పి అర్జును ముందు వెళ్ళిపోయాడు. ప్రార్థన చేస్తా వెళ్ళిపోను ఆయన వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి నా హృదయంలో బాధ కలిగిందండి. చేతులు గుండు పిల్లుతో అట్ట రక్తపు చారలు వస్తుంటే ఈయన మనసు ఎందుకు పని చేయలేదు, ఆ స్పర్శ ఏమైపోయింది చెప్పాక. నన్ను దెయ్యాన్ని గురించి ఎప్పుడైతే నేను టీవీలో చూస్తానో ఎక్కడెక్కడ దెయ్యం ప్రాబ్లం అందరూ నేను దొరుకుతాను నా దగ్గరికి వస్తాను. మా ఊరు వచ్చింది ఒక హావ వచ్చింది పాస్టర్ గారు ప్రార్థన ఏందమ్మా అని. అందరిలాగా నేను మా ఇంట్లో పడుకుంటానండి. కళ్ళు చూసే వరకు మా పక్కన ఉన్న పండ మీద ఉంటాను ఎట్ట ఉన్నాను అర్థం కావట్లేదు అంటుంది. ఎక్కడి నుంచి ఆమె ఎక్కడికి వెళ్తుంది ఎట్ట వెళ్తుంది అర్థం కావట్లేదు. కొండ మీద ఏం జరుగుతుంది తెలియదు. మెలుగు వస్తున్నారు కానీ కొండ మీద ఉంటుంది. ఇది ఇలా జరుగుతుంది. నేను ఎన్నిటికీ ఆలోచించి 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 ప్రార్థన చేసిన క్లియర్గా దేవుడు నాకు విషయం చెప్పి ప్రపంచంలో క్రైస్తవుల్ని దెయ్యం ఎందుకు ఇబ్బంది పెడుతున్నాడంటే ఒకే ఒక కారణం నేను ఇవ్వగలనండి. వాళ్ళు ఆశీర్వాదం కోల్పోయి శాపంలోకి వచ్చేసారు. వాళ్ళు బలం కోల్పోయారు. దేవుడు బలం ఎప్పుడు కోల్పోతారంటే దోషం వల్ల దేవుడు బలాన్ని కోల్పోతారు. కావాలని తప్పులు చేయటం ద్వారా దేవుడు బలం కోల్పోతారు. అర్థమైంది చెబుతున్నా క్లియర్గా నేను చెప్పగలను. ఇప్పుడు చూపిస్తాను వాక్యం. 109వ కీర్తన 18వ వచనం.
109వ కీర్తన 18వ వచనం.
తైలం వలే వారి చూసారండి, ఫస్ట్ పైన ఉంది తర్వాత లోపలికి వెళ్ళింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది, ఎముకల్లోకి వెళ్ళింది. మీ అందరూ నేను చదువుతున్నాను ఒక విషయం, దోషం ఎక్కడుండి దోషాపం అక్కడుండి, శాపం ఎక్కడుండిందో దెయ్యం అక్కడుండి. దేవుడు దేవుని బలం ఆశీర్వాదం ద్వారా వారికి ఇస్తే, విధేయత ద్వారా దేవుని బలం వస్తే, అవిధేయత అనే దోషం రూపంలో దేవుడు బలం కోల్పోతున్నాం. దెయ్యం తన బలాన్ని మనలోకి వచ్చేసి దెయ్యం బలం మన జీవితంలో పనిచేయటం స్టార్ట్. దోషం శాపం దెయ్యం ఈ మూడు కలిసి ఉంటాయి, గుర్తుపెట్టుకొని. కావాలని తప్పులు చేసేవాడికి ఈ విషయం అర్థం కావట్లేదు. కావాలని తప్పులు చాలా ప్రమాదం అండి, దోషం అండి. ఈ దోషాన్ని బైబిల్లో రకరకాలుగా ఇవ్వబడింది. బైబిల్లో దోషం అనేది దేవుడు పనిష్మెంట్ ఎలా ఇచ్చాడంటే, తల్లిదండ్రులు చేసిన దోషం పిల్లల మీదకి వచ్చింది అన్నాడు. చాలా బాధకరమైన విషయం అది. తల్లిదండ్రులు చేసిన దోషం పిల్లల మీద అనుభవించడం. నీతిమంతులు పిల్లలు ఆశీర్వదించాడు దేవుడు. అదేవిధంగా అవిధేయత కలిగిన పిల్లల దేవుడు ఆ దోషం అనుభవించాడు. దేవుడు బిడలారా, మా చిలకలూరు పేట తెలుసా మీకు, చిలకలూరు పేట స్పెషాలిటీ తెలుసా మీకు, ఏమండి మీకు తెలియదు ఇక్కడ మీకు లండన్లో ఉంటే అక్కడ ఏం తెలిసింది? చెప్పలేదు స్పెషాలిటీ చూపుతారు రండి. భారతదేశంలో ఎయిడ్స్లో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్, ఇది వరకు ఇప్పుడు ర్యాంకులు మారినాయో తెలియదు కానీ భారతదేశంలో ఎయిడ్స్లో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్. ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లా ఫస్ట్, గుంటూరు జిల్లాలో చిలకలూరిపేట ఫస్ట్. ఏమండి అర్థమైపోయింది, వ్యభిచారం చిలకలూరిపేట అంటేనే వ్యభిచారం గుర్తొచ్చింది జనానికి. అంత వ్యభిచారం కలిగిన ఒకసారి 200 మంది వ్యభిచారులకి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీటింగ్లు పెట్టి నన్ను పిలిచారు వాక్యం చెప్పడానికి. అసలు వాళ్ళు ఊర్లు లెక్క చేయరండి, మనస్సాక్షి లేని వాళ్ళు. ఈ భూమి మీద ఇద్దరు ప్రమాదకరమైన వ్యక్తులు ఉన్నారు. మొదటి రకం వ్యభిచారులు, వీళ్ళు ప్రేమతో చంపుతారు. రెండవ రకం నరహంతకులు, వీళ్ళు పాపంతో చంపుతారు. ఏమండి మనస్సాక్షులు పనిచేయ వీళ్ళిద్దరికీ అసలు భయంకరమైన మనస్సాక్షి. వాళ్ళు ఎస్పీలే లెక్క చేయరు, మమ్మల్ని మనలే కానీ పాస్ గారు తొందరగా పాటనారు వచ్చి అట ఆ టైప్ వారు మాట్లాడి సరే 200 మంది పిలిపించారు. వాళ్ళ వాక్యం చెప్తానికి దాన్ని పిలిపించారు. వాళ్ళకి ఏం చెప్పాలి ఏం చెప్పాలి సరే ఏదో ఒకటి చెప్తానని చెప్పి సిఐ గారు అన్నారు కౌన్సిలింగ్ చేయండి సార్ వాళ్ళకి అన్నాడు. వాళ్ళకి ఏం కౌన్సిలింగ్ చేయాలి? ఒక ఆవిడ పిలిచారు, వ్యభిచారం చేస్తున్నావా? నా చేస్తున్నాను. లేదు సిగ్గు సిగ్గు లేని దానివారి అని వ్యభిచారం గురించి హేస్కెళ్ళు వ్యభిచారం చేస్తున్నాను. ఎయిడ్స్ ఉందా? నా ఉందాను అంటే ఫ్రీగా చూస్తున్నాను మీకు. అంటే వాళ్ళు వాళ్ళ మనసులు ఎట్లా ఉంటాయో, మా ప్రజలు ఇంత భయంకరమైన మనస్సాక్షి కూడా కలిగి ఉన్నారా అంటానికి మీకు చూస్తున్నాను. ఎయిడ్స్ ఉందా? ఉందండి. వాము మరి నువ్వు ఎయిడ్స్ నుండి ఎట్లా వ్యభిచారం చేస్తున్నావు అన్న ఏమీ అంది. నువ్వు నీ దగ్గరకు తప్పు చేయడానికి వచ్చినట్టు చెబితే జాగ్రత్త పడతాను కంటే చెబితే రాజు ఎందుకు వస్తాడు అని. అంటే ఈ పని జరిగినా పర్లేదు, అటు వచ్చినా పర్వాలేదు. చూసారండి అంత ఘోరమైన మనస్సాక్షులు. అటు వచ్చినా పర్వాలేదు, ఈ పని జరగాలి. చెప్పో నీతో ఏం మాట్లాడతా పో కూర్చోబా. ఒక్కహారం పిలిపించాను, వ్యభిచారం చేస్తున్నా ఎందుకమ్మా? ఏడ నీకేంద అందులో నీకేం సంతోషం? మాకు సంతోషం ఉందా? నీకెవరు చెప్పారా అని ఆమె హిస్టరీ చెప్పి వాళ్ళ అమ్మాయిని స్కూల్లో చేపిద్దామని స్కూల్ తీసుకెళ్ళి మాస్టర్ గారు అన్నారు అమ్మాయి పేరేంది అన్నాడు. పలానా తండ్రి పేరేంది అన్నాడు. అప్పుడు అది ఏమని తెలుసా? మాకు పుట్టే పిల్లలకి తండ్రులు ఎవరు మాకు తెలియదే. ఇంత ఘోరమైన లైఫ్ అండి అది. అది ఒక జీవితమా? తండ్రులు ఎవరు తెలియకుండా, తల్లులు ఎవరు తెలియకుండా పెరగటం. మాకు పుట్టే పిల్లలకి తండ్రులు ఎవరు మాకు తెలియదు. బా ఒక్కొక్క పిల్లలకు ఒక్కొక్క తండ్రి అంట. ఎంత ఘోరమైన జీవితం, అది ఆశీర్వాదకరమైన జీవితం. చాలా బాధ వేసింది. మరి ఏం చేద్దాం? ఇప్పుడు మాస్టర్ గారు అడుగుతున్నాడు తండ్రి పేరు ఏంటి అన్నాడు. ఏం పేరు పెట్టాలి? అయ్యో ఏ బంధువులు వచ్చారు మళ్ళీ చూతానని చెప్పి అమ్మాయిని తీసుకొచ్చేసి ఇప్పుడు ఆమె కూడా అదే తప్పులోకి చేసిన దోషం ఏడకపోతుందని చెప్పారు. దేవుడు బిడ్డలారా, దోషం క్షమించబడాలి. ఒక అవిధేయత వల్ల దోషంగా మారింది, అవిధేయత దోషంగా మారింది, విధేయత ఆశీర్వాదంగా మారితే అవిధేయత శాపంగా మారింది. ఈ శాపం ఏం చేసిందంటే దోషం శాపంగా మారి దెయ్యం మన జీవితంలో పనిచేసినట్టు స్టార్ట్ అవుతుంది. అందుకే దోషాలు క్షమించబడాలి. నేను అడుగుతున్నా మిమ్మల్ని, మీ పాపాలు క్షమించబడ్డాయి, మరి మీ దోషాలు క్షమించబడ్డాయా? దయచేసి ఈ ప్రశ్న ఆలోచించాను. దేవుడు బైబిల్లో దోషాలు క్షమించాలి, క్షమించే సిస్టమ్ పెట్టాడు. టైం అయిపోవచ్చు. ఒక విషయం చెబుతున్నాండి, ఒక విషయం చెబుతున్నా. యేసు ప్రభు శిరులు ఎన్ని మాటలు పలికాడండి? 7 మాటలు. వెరీ గుడ్. యేసు ప్రభు శిరువును మోస్తూ ఎన్ని మాటలు పలికాడండి? ఒకటే. యెరూషలేము కుమారులారా, నా కోసం ఏడవద్దు, మీ కోసం పిల్లల కోసం ఎందుకు ఏడమన్నాడండి? పిల్లల కో ఏమండి అది ఏదో పడగా చెబితే బాగుండేది. తల్లిదండ్రులు ఆ పిల్లల కోసం ఏడుచు తల్లిదండ్రులు ధనిలు అని ఏదో చెప్తే బాగుండేది. కానీ అక్కడ ఏం చెప్పకుండా అసలు అది ఈ టైంలో చెప్పి ఇంపార్టెంటా? ఒక పక్క శిలువను మోస్తూ దెబ్బలు తింటూ పొడకి తినేయటం శిలువలు శరీరం అన్నీ ఒక్క నిమిషం పక్కన పెట్టి ఒక అద్భుతమైన మార్మం చెబుతున్నాడు. నా కోసం ఏడవద్దు, పిల్లల కోసం ఏడవండి అన్నాడు. ఎందుకు ఏడమని తెలుసండి? పిల్లల మీదకే 2 గంటల క్రితం యేసు ప్రభు ఆ మాట చెప్పిన 2 గంటల క్రితం షాప్ వచ్చింది. వాళ్ళందరూ అంటున్నారు యేసు ప్రభువు గలాతు చేయగడుకుని ఈ నీతి మంత్రుల దోషం నా మీద నా పిల్లల మీద ఉండకుండా గాక అని అంటే వాళ్ళందరూ ఏమన్నా తెలుసండి, ఆ మీదను పిల్లల మీదను ఉండరు గాక. పిల్లల మీద శాపం స్టార్ట్ అయింది. పిల్లల మీద శాపం పోవాలంటే యేసు ప్రభు చెప్పిన అద్భుతమైన విషయం ఏడవటమే, ఏడవటమే. దయచేసి గుర్తుపెట్టి దోషం పోవాలన్నా శాపం పోవాలన్నా బైబిల్ చదువుతున్న సూత్రం ఏడవటమే. ఏడవకుండా దేవుడు ఎవరిని అంగీకరించలేదండి బైబిల్లో, ఏడవకుండా దేవుడు ఎవరిని. కాబట్టి మీరు ఏ స్థితిలో ఉంటారో నాకు తెలియదు, మీరు ఎలా ఉంటారో నాకు తెలియదు. ఒకటి మాత్రం చూస్తున్నారు, మీకున్న బలాన్ని మీరు కాపాడుకోవాలనుకుంటే, మీ బలం మీకు తిరిగి రావాలనుకుంటే ఖచ్చితంగా కన్నీరు కాచండి, ఖచ్చితంగా కన్నీరు కాచండి. మీ ప్రార్థనలో కన్నీరు ప్రార్థన డెవలప్ చేసుకోండి. మీ ప్రార్థనలో దేవుడు నాకు చెప్పిన విషయం, ప్రార్థన చేసినప్పుడు కన్నీరు కాచకుండా బయటకు రావద్దన్నాడు. నేను నేర్చుకుంటున్నాను, మీరు కూడా నేర్చుకోండి. నేను చెబుతూ నేను అనుభవిస్తున్నాను, దాన్ని మీకు ప్రకటిస్తున్నాను. ఒక తేలిక లైఫ్ కలిగి ఉండదు. శాపం బాగొట్టేది, దోషం బాగొట్టేది ప్రపంచంలో ఏదీ లేదు, కన్నీటి ప్రార్థన మాత్రమే దేవుడు అంగీకరిస్తాడు. కన్నీటి ప్రార్థన ద్వారా మాత్రమే దేవుడు క్షమిస్తాడు. ఏమండి ఇంకొక మాట చెప్పి మన ప్రార్థనలకు వెళ్దాం. ఆశీర్వాదం ఎంతకాలం ఉండేది, శాపం ఎంతకాలం ఉండేది, శాపం ఎంతకాలం ఉండేదో చూపిస్తున్నాను మీకు. యెహోషువ 6:26, యెహోషువ 6:26, యెహోషువ 6:26.
ఆ కాలంలో యెహోషువ జరుగుచేత
ఎవడు ఎరుకో పట్టణం కట్టును, శాపగ్రస్తుడు. శాపం స్టార్ట్ అయిందండి. పునాది వేయగా వారి జ్యేష్ఠ కుమారుడు చచ్చును, దాని తలుపును నిలవనెత్తగా వారి కనిష్ట కుమారుడు శాపం స్టార్ట్ అయింది. జరుగుతుంది. మొదటి రాజులు 16:1 చివరి వచ్చింది. అందులో మొదటి రాజులు 16:1 చివరి వచ్చింది. మొదటి రాజులు 16:1 చివరి 34 అతని జనములలో బేతేలీయుడైన హీయేలు కట్టించారు. పునాది వేయగా
సరిపోయాడు.
చూశారు అక్కడ శాపం స్టార్ట్ అయింది, ఇక్కడ శాపం ఎండ్ అయింది కదా. ఇప్పుడు ఆయన చూడండి, యెహోషువలో శాపం స్టార్ట్ అయింది, మొదటి రాజులో శాపం ఎండ్ అయింది. యెహోషువకి మొదటి రాజులకి మధ్యలో గ్యాప్ ఎంత, దాదాపు 500 సంవత్సరాలు. అంటే శాపం ఎంతకాలం ప్రయాణం చేసిందండి, మనిషి బతికేది ఎంత ఏమండి. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది, నువ్వు చచ్చిపోయినా నీ పిల్లలు మోస్తారు, వాడు చచ్చిపోయినా వాళ్ళ పిల్లలు మోస్తారు. శాపానికి తరతరాలు తరతరాలు ఉన్నాయి. నేను నా శాపం నేను మొయలేనప్పుడు నా పిల్లవాడు ఎంత మాట్లాడండి, ఇప్పుడు నా పిల్లవాడు ఆడిది మోసుకోవాలి నాది పోయాలి. ఎంత ఘోరమైన విషయం అండి. అదే నేను కన్నీరు కాలిస్తే శాపం ఆపేసి నా దగ్గర నుంచి ఆశీర్వాదం స్టార్ట్ అవుతుంది. సో మీరందరూ కూడా మీ పిల్లలకి చేయాల్సిన ఇమీడియట్లీగా, మీరు ఎప్పుడైతే కన్నీరు కాలుస్తారో జరిగే విషయం ఏంటంటే ఆ శాపం మీతో ఆగిపోతుంది. మీ పిల్లలకి ఏమొచ్చింది, ఆశీర్వాదం. కృష్ణానది ఎక్కడ పుట్టింది, గోదావరి ఎక్కడ పుట్టింది అని చిన్నప్పుడు ప్రశ్నలు వచ్చాయి. నేను అంటున్నాను మీ నుంచి ఆశీర్వాదం పుట్టించండి, మీ నుంచి ఆశీర్వాదం ప్రభావం ప్రారంభించండి. ఇప్పుడు దాకా వచ్చేసింది శాపం, అక్కడ ఆపేసేయండి. మీ కన్నీటి ప్రార్థన ద్వారా మీ దగ్గర నుంచి ఆశీర్వాదం ప్రవాహం స్టార్ట్ చేయండి. అది మీ పిల్లలకు వస్తుంది, అది పిల్లలకు వస్తుంది, పిల్లలకు వస్తుంది. కాబట్టి దేవుడు బిడ్డలారా, ఈరోజు నేను చెప్పే విషయం, బైబిల్లో దేవుడు బల ముగ్గురికి ఇచ్చాడు. అందులో మొట్టమొదటి విషయం, ఒక 8,000 ఆశీర్వాదం ఆశీర్వదించబడిన వాళ్ళకి దేవుడు బలం ఇచ్చాడు. మరి ఆశీర్వాదం ఎలా వచ్చింది, ఆశీర్వాదం ఎలా వచ్చిందో, 8,000 ఆశీర్వాదాలు ఎలా వస్తాయో, దేవుడు 8,000 ఆశీర్వాదాలు 3 రకాల వ్యక్తులకు ఇచ్చాడు. మొదటి రకం ఎవరైతే చెప్పింది చేసిన వాళ్ళకి అధికంగా ఆశీర్వాదాలు ఇచ్చాడు. రెండోది వ్యక్తులు మధ్యాహ్నం జీవితం, అంతేగాని మధ్యాహ్నం కదా రెండో విషయం మధ్యాహ్నం, మూడోది సాయంకాలం. సో ఫస్ట్ పాయింట్ ఈరోజు అయిపోయింది, ఇంకా రెండు పాయింట్లు ఉంటాయి, రేపు వెళ్ళండి. చాలా ఇంపార్టెంట్ విషయాలు. దేవుని బిడ్డలారా, ఇవి మీకు కష్టంగా ఉన్నాయా రిజల్ట్ అనుభవించలేరు. కష్టంగా ఉందని చెప్పి టెన్త్ క్లాస్ లెక్కలో ఇంగ్లీష్ కష్టంగా ఉందని చెప్పి అసలు టెన్త్ క్లాస్ మానేజ్మెంట్ చాలామంది ఉన్నారు. కాబట్టి మీరు అలా కాకుండా ఎదగండి, లోతుకెళ్ళండి, 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 నేర్చుకోండి, నేర్చుకోండి, నేర్చుకోండి. అందువల్ల ఏమవుతుందంటే మీరు మీ జీవితంలో దేవుడి కార్యాలు జరుగుతాయి, దేవుని ఉద్దేశాలు మీరు తెలుసుకుంటారు, దేవుడి బలం మీ ద్వారా ప్రపంచంలో తెలియజేయబడుతుంది, దేవుడి ప్రణాళికలు మీ పట్ల ఉన్న దేవుడి ప్రణాళికలు జరగాలండి. అదే జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం. ఒక తేలిక జీవితం జీవించొద్దు, ఖచ్చితంగా మీరు మార్పు చెందాలి. కాబట్టి ఈ ఉదయకాలంలో ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఏ విషయం? ఒక్క ప్రశ్న, మన దోషాలు క్షమించబడలేదా? దోషాలు క్షమించబడకపోతే అది శాపంగా మారుతుంది, శాపంగా మారితే అక్కడ దెయ్యం పనిచేస్తుంది. ఎంత అవసరమా? అందుకే కన్నీరు కార్చండి, అది క్లియర్ అయిపోతుంది. పశ్చాత్తాపం దేవుడు పడండి, దేవుడు క్షమిస్తాడు, అప్పుడు మీరు ముందుకెళ్ళచ్చు. దేవుడు తన మాటలు దీవించును గాక. ఆమేన్.
లక్ష్మీలో